வித்யானாமந்தஸ்திமிர்மிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபு வராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். கங்காதரங்கரமணீய ஜடாகலாபம் கௌரீநிரந்தரவிபூஷிதவாமபாகம் நாராயணப்ரியமனங்கமதாபஹாரம் வாராணசீபுரபதிம் பஜ விஸ்வநாதம் பஜ விஸ்வநாதம். பரமேஸ்வரடி மகாமாயா பிரபாவம் வல்ல நாரதுடந்தட்டி வாடு சர்வஜானி தாத்காலிக அகங்காரானிக்கு குறி சர்வஜுன் அனுக்குனி வைஷ்ணவமாயா பிரபாவம் வல்ல ஸ்ரீமதினி விவாகம் சேஸ்கோவாலனுக்குனாடு அனி செப்புக்குனாம். அவ சாட்சாத்து ஜெகன்மாத மகாலட்சுமி ఆదిలక్ష్మి కటాక్షం కోసం నిరంతరం తపస్సు చేసినవాడు ఆయన. లక్ష్మీదేవిని మాయ అంటారు, పరమాత్ముడు శ్రీహరిని మాయ వల్లభుడైన పురుషోత్తముడు అని పిలుస్తారు. పురుషోత్తముడికి ఎప్పుడూ ప్రకృతి దూరం కాదు. అమ్మవారు పార్వతి ప్రకృతి, శివుడు పరమేశ్వరుడు లేక పురుషోత్తముడు, లక్ష్మీదేవి ప్రకృతి, శ్రీ మహావిష్ణువు పురుషుడు, సరస్వతీదేవి వాణీదేవి ప్రకృతి, బ్రహ్మగారు పురుషుడు. సాక్షాత్తు ప్రకృతి అంటే జగన్మాత అని అర్థం. ఎంత దుర్మార్గుడైనా ప్రకృతిని ప్రేమించాలి అంటే ఎలాగా, మాతృమూర్తిగా ప్రేమించాలి. కటిక దుర్మార్గుడు కూడా ప్రకృతిని తల్లి అని పూజిస్తాడు. ఆ విషయం తెలియజేయడానికే వృక్షదేవత, కొండల్ని దేవుడు కొండదేవరు అన్నారు, గోమాతలు అన్నారు. ఇవన్నీ అమ్మవారి స్వరూపాలు. ఈ ఆవులు, గేదెలు, కొండలు, గుట్టలు, సముద్రాలు, నదులు, వృక్షాలు ఇవన్నీ కలిపితే ఒక మహాప్రకృతి అంటారు. ఆ మహాప్రకృతికి అనేక నామాలు ఉన్నాయి. మాయ మహామాయ అని, మహాప్రకృతి అని, వాణి అని, పరమేశ్వరి అని, మహాలక్ష్మి అని పిలుస్తాం. ఎక్కడో పూర్వజన్మ కర్మయోగం ఉన్నవాడు మాత్రమే ఈ ప్రకృతిని తన భార్య అనుకుంటాడు. అనుకున్న వాళ్ళంతా భ్రష్టులయ్యారు. ఎందుకంటే పరమేశ్వరుడు తప్ప ఈ ప్రకృతిని ఇంకెవడు పత్నిగా భరించలేడు. దానికి ఉదాహరణకి రావణాసురుడే. రావణాసురుడు మహాతపస్సు చేశాడు. ఇంత తపస్సు చేసి అమ్మవారితో పాటు అయ్యవారు ప్రత్యక్షమైతే మోక్షమడక్క, శక్తులు అడగక పార్వతిని భార్యగా ఇమ్మని కోరాడు. శివుడు ఇచ్చేస్తాడు. అడిగితే శివుడు తన భార్యను కూడా ఇచ్చేస్తాడు. కానీ రావణాసుడు తట్టుకోగలిగాడా? ఎందుకంటే అమ్మవారు అందంగా పార్వతీ రూపంలోనూ ఉంటుంది, భయంకర మహాభద్రకాళిగానూ ఉంటుంది. శివుడు కాబట్టి కాళీ రూపాన్ని తట్టుకోగలుగుతాడు, పార్వతీ రూపాన్ని తట్టుకోగలుగుతాడు. మనం అమ్మవారు అందంగా దర్శనమిస్తేనే చూడగలుగుతాం. ఒక్కసారి ఆవిడ వికటాట్టహాసంతో సమస్త లోకాలు మింగుతున్న భయంకర కాళీగా దర్శనమిచ్చిందా, మన పని ఖాళీ. ఈ విషయం తెలుసుకున్న జ్ఞానులు ప్రకృతిని మాతగా పూజిస్తారు. అలా పూజించిన వాడు ఒకప్పుడు నారదుడు అంటే సామాన్యుడు కాదు. చెప్పానుగా మీకు ఎన్నో పర్యాయాలు. ఎప్పుడైతే నేను అన్నిటినీ జయించాను అనుకుంటాడో అక్కడ నుంచి మొదలవుతుందన్నమాట. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందన్నమాట, భగవంతుడికి గురువుకి దగ్గరికి వెళ్ళడం గొప్ప కాదు, వెళ్ళిన తర్వాత అహంకారం రాకుండా పడిపోకుండా పతనమవ్వకుండా నిలబెట్టుకోవడం గొప్ప. పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఎంతోమంది ఇలా భ్రష్టులు అవ్వాల, గురువుల దగ్గరికి వెళ్ళి ఎంతోమంది భ్రష్టులు అవ్వలేదు. కారణం ఏమిటంటే ఎక్కడో వస్తుంది అహంకారం, నేను ఏకాంత భక్తుడిని, నాకంటే గొప్ప భక్తుడు లేడు, నేను ఏమైనా చేయగలను, నాకు విలువ ఉంది, ఈ ఊహ రాకుండా చూసుకోవాలట. దీనికి ఒక సులభమైన మార్గం చెప్పారండి, తీవ్రమైన అహంకారం కానీ లేకపోతే దుర్వ్యసనాలు కానీ రాకుండా ఉండడానికి ఒక ప్రత్యేక భస్మధారణ చేయమన్నారు. అది మీకు చాలా కాలం నుంచి చెబుదాం అనుకుంటున్నాను నేను, ఇవాళకి మీకు అవకాశం వచ్చింది శివపురాణం అనే వంకతోటి. శివుని యొక్క విభూతి ఉదయము సాయంత్రము ధరించిన కొంతమంది పుణ్యాత్ములకి మాయ దగ్గరికి రాదు. ఇంతకీ ఏ విభూతి, ఏ భస్మములు ధరిస్తే మాయ అంటదు. శివుణ్ణి పూజించగా వచ్చిన నిర్మాల్యం ఉంటుంది కదా, శివుణ్ణి బిల్వపత్రాలతో పూజించారు లేదా అర్జున పత్రాలతో మద్ది చెట్టు ఆకులతో పూజించారు, ఇంకేవేవో రకరకాలైనటువంటి పత్రాలతోటి కొన్ని పుష్పాలతోటి పూజించాక ఈ తీసేసిన మాల్యాన్ని ఎండబెట్టి కాల్చి అందులో కొద్దిగా ఆవునెయ్యి వేసి ఈ భస్మాన్ని ధరించిన వాడికి పొరపాటును కూడా మాయ అంటదట. అందుకే పూర్వకాలంలో ఏం చేసేవారు తెలిసిన, ఆలయాల్లో ఏదైనా పత్రిచ్చారనుకోండి దాన్ని కళ్ళకు అద్దుకుని నందికి మాత్రం తగిలించాలి, నెత్తి మీద పెట్టుకోకూడదు అని చాలాసార్లు చెప్పాను. శివమాల్యాన్ని భరించే శక్తి మనకు లేదు కనుక దాన్ని ఏం చేయాలి, నందీశ్వరుడికి తగిలించి ఈ పత్రి జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఇంట్లో ఎక్కడో చోట ఎక్కడో తొక్కని చోట ఎండబెట్టండి. మేడ ఉంటే మేడ మీద లేదా ఏదో ఒక గిన్నెలోనో ఎందులోనో వేసి ఎండబెట్టి బాగా ఎండిపోయిన తర్వాత కొద్దిగా ఆవు నెయ్యి కలిపి దీన్ని భస్మం చేయండి. లేదా హోమం దొరుకుతున్నప్పుడు హోమంలో కూడా వీటిని వేయండి సమిధలతో పాటుగా, అప్పుడు హోమ భస్మం వస్తుంది. శివమాల్యము కనుక విభూతిగా మారిందంటే ఆ భస్మమును ఉదయము సాయంత్రము విడిచిపెట్టకుండా మండల దీక్షతో ధరించిన వాడికి ఏ మాయ అంటదు అని శివుడు వరం ఇచ్చాడు. ఎందుకంటే అదృష్టం ఉంది అని తెలుసుకోవాలి. నేను ఈ కోటిరుద్ర సంహితలో ఇది మళ్ళీ ఇంకోసారి చెబుతాను మీకు, చివరిగా కోటిరుద్ర సంహిత వస్తుంది అప్పుడు చెప్పుకుందాం. భస్మములు ఎన్ని విశేషాలు ఉన్నాయో అందులో ఈ భస్మానికి ఎటువంటి విలువ ఉందో అందులో చెప్పాను. అందువల్ల ఏం చేస్తారు, ఎప్పుడన్నా మీరు మీకు ఎంత పత్రిచ్చారనుకోండి అదంతా తీసుకెళ్ళి నంది మీద పారేసి ఇక మన దాన్ని మనం వెళ్ళిపోతే గుళ్ళో అదంతా ఎత్తలేక తలప్రాణం తొక్కొస్తుంది. దానికి బదులుగా మీరు ఏం చేస్తారు, మీకు పత్రివ్వగానే నందీశ్వరుడి శరీరానికి కొంచెం తగిలించండి. ఎక్కడ తగిలించినా నంది శరీరం నంది శరీరమే, ఆ తగిలించిన దాన్ని జాగ్రత్తగా పట్టుకెళ్ళండి, దాన్ని బాగా ఎండబెట్టండి. హోమం దొరుకుతున్నప్పుడు మీ హోమాలు అయితే మీరు వేసుకుంటే మీ భస్మ మీకు వస్తుంది, బయట వాళ్ళు మీకు భస్మ ఎవరనుకుంటే ఇలా పత్రి కొంచెం పోగయ్యాక ఆవు నెయ్యిని కలిపి దాన్ని ఒక కుంపట్లోనో దీంట్లోనో బూడిద చేసి ఆ భస్మాన్ని 40 రోజులు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ధరించండి. మాయ అంటదు, అహంకారం అంటదు, అటువంటి వాడు సంపూర్ణంగా పరమాత్మ కటాక్షం పొందుతాడు. ఈ మాట జగద్గురుడు శంకరుడు చెప్పాడు. అన్నిటికీ మించి ఇప్పటికీ కూడా జ్ఞానం ఉన్నవాళ్ళందరూ ఏకకంఠంతో చెప్పేదేమిటి, నడిచే దేవుడు కంచి పరమాచార్యులు వారు ఇదే మాట చెప్పారు. ఇంతమంది మహాత్ములు చెప్పారు, పురాణములు చెబుతున్నాయి. కాబట్టి వీళ్ళున్నంతవరకు శివమాల్యాన్ని ఎండబెట్టి భస్మం చేసి ఆ భస్మం కూడా అందులో ఆవు నెయ్యి పడకుండా భస్మం చేయకూడదట, ఆవు నెయ్యితో కలిపి భస్మం చేసి ఆ భస్మం ధరిస్తే ఎంత మంచిదో తెలుసు, ఆరోగ్యం కూడానండి. అసలు మారేడాకుల్లో ఎన్నో ఔషధీ గుణాలు ఉన్నాయి, అవి ఎండిపోయిన తర్వాత వాటిని కాలుస్తూ ఉంటే వచ్చే పొగ శ్లేష్మాన్ని కఫాన్ని తొలగిస్తుందన్నమాట, దగ్గు తగ్గిస్తుంది. అదే కొన్ని రకాల పొగలు మీ ఇళ్లలో దోమల కోసం పెట్టుకుంటున్నారే ఆలౌట్, అది మిమ్మల్ని ఆలౌట్ చేస్తుంది, అది విషం కెమికల్స్ అవి. కానీ ఇది అలా కాదు, అసలు ఈ పొగ వల్ల దోమలుండవు, ఆ పొగ వల్ల ఆరోగ్యానికి మంచిది. పూర్వం అలాంటి పనులు చేసేవారు, వేపాకులు ఇంట్లో కాల్చేవారు, దానివల్ల ఇంటికి ఆరోగ్యంగా ఉండేది. అన్నిటికీ మనం ఈ కెమికల్స్ మీద ఆధారపడిపోయి అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాం, ఊపిరితిత్తులు పాడు చేసుకుంటున్నాం అన్నమాట. ఇవన్నీ శాస్త్రాల్లో, మంత్రశాస్త్రాల్లో, వామకేశ్వర తంత్రం వంటి తంత్రశాస్త్రాల్లో చెప్పబడిన విశేషాలు. అలాగే ఎప్పుడన్నా తెలియక పొరపాటున శివమాల్యం తొక్కేస్తే మీరు సర్వనాశనం అయిపోతారని ఎప్పుడు భయపడకండి. శివమాల్యం కావాలని తొక్కకూడదు. నందీశ్వరుడి మీద శివమాల్యం వేశారు ఎవరో, అది పక్కకు పడిపోయింది పొరపాటున ఎంత పెసరు. దాన్ని తెలియక మీరు తొక్కితే సర్వనాశనం అయిపోతారని ఎవరన్నా చెప్తే అది అబద్ధం. ఎందుకంటే భాష రాకపోవటం వల్ల వచ్చారు కొన్ని ఇబ్బందులు. కొండపత్రుడు కొట్టాడు చెప్పేయాలి, నేను నాలాంటి వాడు. మన అన్నిటికీ పుష్పదంతుడు ఉదాహరణ ఇస్తున్నాము. పుష్పదత్తుడికి ఎందుకు నష్టం వచ్చింది? పూర్వం పుష్పదంతుడని ఒక గంధర్వుడు ఉండేవాడు. ఆయన ఒక మహారాజు గారి ఉద్యానవనంలో రోజు పువ్వులు దొంగతనంగా తెల్లవారుజామున కోసుకుపోయేవాడు. ఆయనకి శివభక్తి, పుష్పదంతుడు పరమశివభక్తుడు. శివుడికి రకరకాల భూలోక పుష్పాలతోటి విడిచిపెట్టకుండా సంవత్సరకాలం అర్చన చేస్తానని మొక్కుకున్నాడు. ఈ సంవత్సరకాలం భూలోకంలో పువ్వులు కొనుక్కోవచ్చు కదా. ఆయన పుష్పదంతుడు గంధర్వుడు, గంధర్వులకు బోలుడు బంగారం ఉంటుంది. బంగారం పట్టుకొచ్చి ఏ పువ్వులు కొట్టాడికి ఇచ్చినా కావలసిన పువ్వులు ఇస్తాడు. కానీ వాడికి ఎందుకో ఆ దేశపు మహారాజు గారి ఉద్యానంలో ఉన్న నందివర్ధనాలు, మంచి అర్జున పుష్పాలు అంటే మద్ది చెట్టు యొక్క తెల్ల పువ్వులు, తెల్లగన్నేరు పువ్వులు ఇవి నచ్చాయి. మందార పుష్పాలు అవి ఆ రాజుగారి దగ్గర రకరకాల పువ్వులు ఉండేవి. అందుకని ఈ పువ్వులన్నీ రహస్యంగా తెల్లవారుజామున గంధర్వుడు గనక ఎవరికీ తెలియకుండా అదృశ్య రూపంలో వచ్చి కోసుకుపోయేవాడు. రాజుగారు శివపూజ కోసం పువ్వులు కోసుకుందామని ఉద్యానంలో గడితే ఒక్క పువ్వు ఉండేది కాదు ఉద్యానంలో. ఆయన ఉద్యానం 100 ఎకరాల తోటట, 100 ఎకరాల తోటలో ఒక్క పుష్పం ఉండేది కాదు. ఒక్క మారేడాకులు తప్ప ఇంకేం అట్టి పెట్టేవాడు కదటి వాడు. ఒక్కరు 2-3 సార్లు మాత్రం తోటమాలికి 2 కొరడా దెబ్బలు విధించాడు రాజుగారు. ఒళ్ళు మండిపోయి, ఎరా నువ్వే దొంగతనంగా కోసేవాడికి నా అందేసుకుంటున్నావా అని 4 కొరడా దెబ్బలతో శిక్ష విధించి పీకేసరికి వాడు తట్టుకోలేక, మహాత్మా మీరు చూడండి, మీరు ఎంతోమందిని కాపలా పెట్టండి, అదేమిటో తెలియదు, తెల్లవారుజామున పువ్వులు ఎలా మాయమైపోతున్నాయో తెలియదు, కంటికి కనబడకుండా క్షణాల్లో మాయమైపోతున్నాయి, ఎవరికి వస్తున్నారో తెలియదు అనగా ఇదేదో మాయ అనుకుని రాజుగారు కూడా తన రాజపురోహితులు కులగురువులతో కలిసి ఓ తెల్లవారుజామున కాపలా కాశాడు. ఆయన చూస్తూ ఉండగా చెట్లకున్న పువ్వులు టిక్ 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 అని మాయమైపోయి అదృశ్య రూపంలో పుష్పదంతులు కోసుకుపోయాడు. రాజుగారికి మతిపోయి, ఇదేమిటండి ఈ పువ్వులు తమంత తాము పోతున్నాయి, ఎవడూ కోస్తున్నట్టు కనపడదు, అదృశ్యమైపోతున్నాయి ఏమిటి అంటే, అప్పుడు కులపురోహితులు వారు అన్నారు, కులగురువుల వారు, ఇది ఎవడో ఒక మాయావి చేస్తున్న పని, అదృశ్య రూపంలో ఎవడో ఇవి కోసుకుపోతున్నాడు. వాడు సురుడో, గంధర్వుడో, కిన్నరుడో, ఇంకెవడో దేవతా స్వరూపుడు తప్ప మామూలు వాడు కాదు, సాధారణ జీవి ఇక్కడికి రాలేడు, వచ్చిన అదృశ్య రూపంలో ఈ పువ్వులు కొయ్యాడు, ఇది దేవజాతి వాడి పని అన్నట. అయితే దేవజాతి వాడు దొంగతనం చేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవలసిందే అని అన్నాడు రాజు. ఎవడన్నా సరే దొంగతనం దొంగతనమే, తెలిసి చేసినా తెలియక చేసినా దొంగతనం మహాపాపాన్ని ఇస్తుంది. దీనికి ఒకటే మార్గం, మీరు బిల్వపత్రాలతోటి శివుణ్ణి పూజించండి, ఈ నిర్మాల్యం పట్టుకొచ్చి ఈ చెట్లన్నింటి మీద పోసేయండి, చెట్టు కింద పోస్తే గంధర్వులు కదా కింద తొక్కరు, అక్కడ టెక్నిక్ చేయమన్నాడు ఆయన. కులగురువు గారు చెప్పింది ఏంటంటే గంధర్వుల యొక్క కాళ్ళు నేలకి ఆనవు, కానీ చెట్లకు అంతాయి, పువ్వులు కోసేటప్పుడు చెట్లకు తగులుతాయి, కాబట్టి చెట్ల పైన అందులో ముఖ్యంగా కొన్ని మందార పుష్పాలు ఇష్టపడి కోస్తున్నట్టున్నాడు ఎవడో, ఆ మందార పుష్పాలంతటా ఈ నిర్మాణం కట్టేయండి పూసేయండి అన్నాడు. దాంతో ఈ బిల్వపత్రాలు ఈ పైన చిచ్చేవద గుండు సూదుతోటి వాటితోటి గుచ్చేశారు. శివుడిని పూజ చేయగా వచ్చినటువంటి నిర్మాల్యం అంటాం కదా, శివుడికి పూజ చేసి అందులోంచి తీసేసినటువంటి ఆ పాత పత్రిని నిర్మాల్యము, నిజానికి అది మాల్యము అనొచ్చు కానీ పరమ పవిత్రం కనుక నిర్మాల్యము అంటారు. ఆ నిర్మాల్యం చెట్లకి బాగా పిన్ చేసి పెట్టారు వాళ్ళు. పుష్పదంతుడు యథాప్రకారంగానే రోజులాగా దొంగతనానికి వచ్చాడు. అందులో ఓ మందార పుష్పం కొయ్యడానికి ఆ చెట్టు మీద కాలు పెట్టాడు, పెట్టగానే దానికి ఉన్న నిర్మాల్యాన్ని తొక్కాడు, మొత్తం ఆయన మహిమంతా పోయి ఢామని కింద పడిపోయాడు. ఇక చూడండి ఆయన గిజగిజలాడిపోయాడు, నేను ఇంతకాలము అదృశ్య రూపంతో వచ్చి రాజుగారి ఉద్యానంలో ఉన్న పువ్వులు కోసుకుపోయాను, ఏ కారణం చేతనో నా మహిమ పోయి నేను కింద చతికిలబడి మానవుణ్ణి అయిపోయాను, ఇప్పుడు మరొక గంటన్నరలో రాజుగారు వస్తారు పట్టుకుంటారు, పట్టుకుంటే ఉరిశిక్ష శిరశ్చేదం తప్ప మరొకటి ఉండదు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకున్నాడు ఆయన. అప్పుడు ఆయనకు అర్థమైంది, చెట్ల మీద శివ నిర్మాల్యం ఉన్నది, ఈ నిర్మాల్యం నేను తొక్కబట్టి కింద పడిపోయాను అని గ్రహించి అప్పుడు శివమహిమ్న స్తోత్రం అనే పేరుతో ఒక అద్భుత స్తోత్రం రాశాడు. ఆ స్తోత్రం రాయగానే శివుడు ప్రత్యక్షమై అతని మహామహిమ అతనికి ఇచ్చాడు. అప్పుడు అతను అడిగాడు, పరమేశ్వర నేను ఏం చేశానని నా మహిమ పోయింది అని అడిగితే వారి పిచ్చాడ ఇప్పటికూడా నీకు అర్థం అవలేదా? ఒక భక్తుడు పూజ చేసుకుందామని నానాయాతన పడి పువ్వులు పూయించుకుంటూ ఉంటే తోట నాటితే ఆ తోటలో ఉన్న పువ్వులు దొంగతనంగా కోసావు. శివ పూజ కోసమైనా దొంగతనం చేయడం దొంగతనమే. అందులో ఆ దొంగతనం ఎవడు చేయొచ్చు అంటే పాపం ఏమీ తెలియని వాడు చేస్తే అర్థం అవుతుంది. అన్నీ తెలిసిన వాడు చేస్తే తప్పు కదండి. నేను దొంగతనం చేస్తే మహాపాపం తెలుసా? ఇన్ని పురాణాలు చెప్పి నేను ఎవడు చెప్పులో ఎత్తుకుపోతే ఇక పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. పాపం మీలాంటి వాళ్ళు పెద్దగా ఈ విషయం తెలియని వాళ్ళు ఇప్పుడంటే పురాణం విన్నారు కాబట్టి తెలిసింది. ఏం తెలియని రోజుల్లో తెలియక పొరపాటును మీరు ఇతరుల చెప్పులు పట్టుకుపోతే మీకు అంత ఎక్కువ పాపం ఉండదు. తెలియని వాడు చేసిన పాపమునకు తెలిసిన వాడు చేసిన పాపానికి తేడా ఉంటుంది. ఏమీ చేత కాని భక్త కన్నప్ప లాంటి వాడు పందిని చంపి మాంసం శివుడికి నైవేద్యం పెడితే ఆ పుణ్యం తప్ప పాపం రాలేదు. అదే తెలుసు తెలుసుండి మీరు పందిని పెడితే వచ్చే జన్మలో నెక్స్ట్ పంది మీరే అయిపోతారు. అందువల్ల ఏంటంటే తెలిసిన వాడు పాపం చేయకూడదు. మనకు అన్నీ తెలుసుండి ఎందుకు చెప్పండి పాపాలు చేయడం? ఇతరులకు చెప్పడానికి కాదు, ఆచరించాలి. నేనేమో రోజు సాయంకాలం పూట సంధ్యా సమయంలో ప్రదోషకాలంలో శివుణ్ణి దర్శనం చేసుకోండి మీకు చెప్పాను. నేను మాత్రం శివుణ్ణి దర్శనం చేయను, నాకు అక్కర్లేదంటే మీరెవరు వింటారన్నమాట? నేను చెయ్యాలి, మీ చేత చేయించాలి. ఎప్పుడూ కూడా ఆచరణ లేనటువంటిది బోధ పరమ అపవిత్రం. అట ఆచరణ లేని బోధ అత్యంత దోషం అన్నారు. అటువంటి మాట విలువ ఉండదు. అందుకని ఎప్పుడు వీలున్నంత వరకు ఆచరణలో పెట్టాలి. నువ్వు పుష్పదంతుడివి, గంధర్వుడివి, పరద్రవ్యం అత్యంత ప్రమాదమని తెలిసిన వాడివి. తెలుసుండి కూడా పువ్వులు దొంగతనం చేస్తావా? పువ్వులు దొంగతనం చేస్తే కుంటివాడు గాను చెవిటివాడు గాను ఇంకా రకరకాల రోగాలతో పుడతారండి కదా. మార్కండేయ పురాణం విన్నారుగా మీరంతా, అందులో పువ్వులు దొంగతనం చేస్తే ఎటువంటి రోగాలతో పుడతారో చెప్పారు. నపుంసకులంతా వాళ్ళేట, స్త్రీ పురుషులు కాకుండా పుట్టేవాళ్ళు పూర్వజన్మలో పువ్వులు దొంగతనం చేసిన వాళ్ళు. పైగా ఈ పువ్వులు దేవాలయంలో దొంగతనం చేస్తే ఇక ప్రాయశ్చిత్తమే లేదు. కొంతమంది శరీరం నుంచి దుర్వాసన వస్తుంది చూసారా, చర్మం అంతా దరిద్రంగా ఉండి రోగాలతో ఉండి వాడి శరీరం దగ్గర నుంచి ఎప్పుడూ చెమట వాసనే. రామరామ భరించలేం. ఈ కంపు ఎందుకు వస్తుంది అంటే పూర్వజన్మలో పుష్పాలు దొంగతనం చేస్తే ఈ జన్మలో అలా వస్తుంది వాసన. ఇది లోకానికి చెప్పవలసిన నువ్వు ఈ తప్పు చేసావు కదా అంటే నిజమేనండి అన్నాడు ఆయన. దొంగతనం చేయటం వల్ల నిర్మాల్యం తొక్కి తొక్కగానే నీకున్న దివ్యశక్తి పోయింది, నీ స్తోత్రానికి మెచ్చి శక్తి ఇచ్చాను, రాజుగారికి నమస్కారం చేసి క్షమార్పణ చెప్పుకో, ఇంకెప్పుడు ఈ పిచ్చి పని చేయకన్నాడు శివుడు. రాజుగారికి ఆయన విషయం చెప్పాడు, రాజుగారి మిత్రుడిగా స్వీకరించాడు, అది వేరే విషయం. ఆ పుష్పదంతుడి చరిత్ర ఏదో టైంలో మళ్ళీ వస్తుందో సార్ అప్పుడు చెప్పుకుందాం. ఎందుకు చెప్తున్నానంటే నేను శివమాల్యం తొక్కిన కారణం చేత వాడికి ఎందుకు మహిమ పోయింది అంటే దొంగతనం చేసిన పాపం ఉండడం వల్ల. అంతేగాని ఇప్పుడు శివాలయంలో ఒక అర్చక స్వామి వారు ఉన్నారు, ఆయన రోజు తుడవాలి. తుడిచి శివాలయాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు పొరపాటున ఆయన కెలకింద పడి ఒక పువ్వు పడింది అనుకోండి, తొక్కారనుకోండి, ఆయనకి ఏ పాపం రాదు సరిగదా, పరమ పుణ్యం వస్తుంది. పొరపాటున జరిగితే అది కూడా శివసేవ చెయ్యాలనే భక్తితో వచ్చి మనం ఏ మాల్యమైనా తొక్కితే అప్పుడు శివుడు ఎప్పుడూ శిక్షించడు. అలా శిక్షిస్తే ఈ లోకంలో అందరం ఎప్పుడూ చచ్చిపోతామండి. అంత క్రూరంగా శివుడు శిక్షిస్తాడా? అత్యావశ్యక స్థితిలో తెలిసి తెలిసి కూడా మహాపాపములు చేస్తే తప్ప పరమాత్మ ఒక మాదిరి వాటిని పట్టించుకోట. ఎందుకని అంటే తెలిసి కానీ తెలియక కానీ శివదర్శనం చేసుకున్నా శివశివాని పలికినా వాడి పాపాలు ఎప్పటికప్పుడు పోతున్నాయి. పోతున్నాయి కాబట్టే మనం ఇంకా ఇలా బతకగలుగుతున్నాం. లేకపోతే మానవులుగా మనం పుట్టి మనం చేస్తున్న మహాపాపాలకు ఎప్పుడో భ్రష్టం అయిపోదాం. గుండెల మీద చేయేసుకుని నేను ఇప్పటి వరకు పుట్టాక ఒక్క పాపం చేయలేదు అన్నవాడు ఎవడుంటాడు? ఉండలేడు. కష్టం, నడుస్తున్నాం, ఎన్ని జంతువులు చచ్చిపోతున్నాయో, తింటున్నాం, మన నోట్లో పడి ఎన్ని జీవులు చచ్చిపోతున్నాయో, మనం మాట్లాడే మాటల వల్ల ఎంతమంది బాధపడుతున్నారో ఏం తెలుస్తుంది? ఒక్కోసారి ధర్మం చెప్పాల్సి వస్తుంది మేము. ఆ ధర్మం వల్ల కూడా ఇతరులకు ఏమైనా బాధ కలగచ్చేమో ఏం చెబుతాం? అలా అనుక్షణ మనుషుల్ని శారీరకంగా మానసికంగా హింసించకుండా ఉండలేము. ఇలాంటి విషయాల్లో భయం కంటే భక్తిని పెంచుకోండి, పరమాత్ముడి మీద నమ్మకం పెట్టుకోండి. శివశివ శివశివ మహాదేవ శంభో శంకర, లేక నీకు రాముడు ఇష్టమైతే రామ రామ అని నిరంతరం భగవన్నామాన్ని ఉచ్చారణ చెయ్యండి. అప్పుడు నీకే భయం లేదు. భగవన్నామం వల్ల తొలగని పాపం అంటూ లేదట. అందుకే కదా మహాత్ముడు మన శంకరుడు జగద్గురుడు భజ గోవిందం గోవింద అనరాబాబు చాలన్నాడు ఆయన. మూడుసార్లు గోవింద 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 అని సేవించు, నామాన్ని ఉచ్చరించు, నీ పాపాలు టక్కన పోతాయి అన్నాడు ఆయన. అందుకని ఎక్కువగా భయపడకండి. ఇంత ఇంత గొడవ ఎందుకు చెప్తున్నానంటే మీకు మహామాయని జయించటానికి శివ నిర్మాల్యమును ఆవు నేయి కలిపి భస్మము చేసి ఆ భస్మమును ధరించడం వల్ల మాత్రమే మనం తొలగించుకోగలుగుతాం. మహామాయ నుంచి, అహంకారం నుంచి విముక్తి పొందడానికి ఇంతకంటే మార్గం లేదు. ఇప్పటికి కూడా శ్రీశైల దేవస్థానంలో అప్పుడప్పుడు ఈ నిర్మాల్యం అంతా గుట్ల గుట్లగా ఎండబెట్టి దాన్ని భస్మం చేస్తారు. సహజంగా భగవంతుడు మనకి కొన్ని వరాలు ఇచ్చాడు, ఆ వరాలని సద్వినియోగం చేసుకోవాలి. అందులో ఒక గొప్ప భాగం ఏమిటనమాట, విభూతి ధారణ. మీరు నేను చెప్పాను చెయ్యండి, ఈరోజు నుంచి మీకు ఆలయంలో పత్రికను పుష్పం కానిస్తే ఆ జాగ్రత్తగా పట్టుకెళ్ళండి, కొంతకాలం పోయాక ఆ మాత్రం ముద్దయ్యాక బాగా ఎండిపోయాక దాన్ని ఆవు నెయ్యి కలిపి భస్మం చెయ్యండి, 40 రోజులు ధరించండి, ఆ తర్వాత మీకు వచ్చే ఆనందం మీరే కనిపెడతారు, అద్భుతమైన ఆనందం కూడా కలుగుతుంది. ఇవన్నీ తెలిసిన నారదుడు దురదృష్టవశాత్తు పట్టించుకోలేదు. అన్నీ తెలుసున్న వాడు పట్టించుకోరు, పెద్ద సమస్య. తెలియని వాడే పట్టించుకుంటాడు. కానీ అందువల్లే ఇంత అహంకారానికి గురయ్యాడు, ఆ అహంకారానికి తగిన ఫలితం అనుభవించాడు. ఆ ఫలితం అనుభవించాకైనా ఆయన పశ్చాత్తాపం పొందకుండా, ఒరే నీది కోతిముఖం రా, పెళ్లి చేసుకోవడానికి శ్రీమతి దగ్గరికి వెడితే శ్రీమతి నీకు బహుమతి అవ్వదు, వరించదు అని చెప్పిన రుద్రానుచరుల్ని, శివుడి దగ్గరుండే అనుచరుల్ని, పైగా శివుడి చేత పంపబడి ఇతన్ని హెచ్చరించబడినటువంటి వాళ్ళు, వాళ్ళిద్దరూ శివుడి చేత పంపబడ్డారు. అందుకే నారదుణ్ణి మాయలో పడకుండా ఉండడానికి హెచ్చరించారు. అలా హెచ్చరించిన రుద్రగణాన్ని, మీరిద్దరూ రాక్షసులై ఒక పవిత్ర వేద పండితునికి రాక్షసులై పుట్టి నాశనమైపోండి అని చెప్పించేశాడు. సరే, ఆయన కళ్ళ ముందే శ్రీ మహావిష్ణువు శ్రీమతిని పట్టుకుపోయాడు కదా, దాంతో ఆయన నిశ్చేష్టుడైపోయాడు. నిమిషాలలో ఇది జరిగిపోయింది. తాను పెళ్లి చేసుకోవాలనుకున్న శ్రీమతిని గరుడ వాహనం మీద వేంచేసి శ్రీమన్నారాయణుడు పట్టుకుపోగానే ఎక్కడ లేని ఆగ్రహం కలిగింది. పళ్ళు పటపట కొరికాడు, మహావేగంగా బయలుదేరాడు, హుటాహుటిని వెళ్ళిపోయాడు, వైకుంఠానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి జ్ఞానం కోల్పోయి ఏ దేవుడి నామస్మరణ చేస్తాడో ఆ దేవుడిని ఏమన్నాడు తెలుసా, హే హరే త్వం మహాదుష్ట కపటి విశ్వమోహన పరోత్సాహం నసహసే మాయావి మలినాశయ. శ్రీహరి, ఇంతకాలం నువ్వు మహాదేవుడివి అనుకున్నాను, నువ్వు దుష్టుడివి, అన్నిటికీ మించి కపటి అన్నాడు. కపటత్వం ప్రదర్శించేవాడివి, మోసాలు చేసేవాడివి, సమస్త లోకాలని నీ మాయతో మోసం చేస్తున్నావు. ఇంతకాలం తెలియక నారాయణ నారాయణ అని నీ నామస్మరణం చేశాను, నీ సంగతి నాకు తెలుసు. దేవదానవులు అమృతాన్ని మధిస్తూ ఉంటే అందులోంచి అమృతం పుడితే ఆ అమృతాన్ని దేవతలకి పంచడానికి మోహిని రూపం ధరించావు. ఆనాడు ఆడరూపం ధరించి దేవతలకు అమృతం ఇచ్చినప్పుడు మేమంతా సంకలు కొట్టుకుని ఆనందించాము. ఇప్పుడు నాకు అర్థమవుతోంది, అది నీ మోసమే. దేవతల్ని ఎప్పటికప్పుడు రక్షించడానికి, అసురుల్ని చంపడానికి కపటోపాయాలు ప్రదర్శిస్తూనే ఉన్నావు, మోసాలు చేస్తూనే ఉన్నావు. అయ్యో బాబోయ్, నీ మోసాలని ఎవడని ఎన్నగలడా. ఆనాడు రుద్రుడు క్షీరసాగర మథనం నుంచి వచ్చిన విషం తాగి ఉండకపోతే నువ్వెప్పుడో భస్మైపోయేవాడివి, అప్పుడు లోకానికి నీ పేడ ఉండేది కాదు. ఇంత మాట అనడండి, అసలు ఇంత మాట ఎవడన్నా అనగలడా. ఈ శ్లోకం చదువుతాను, మీకు తెలుస్తుంది ఎంత మాట అన్నాడు నారదుడు. చేత్ పిబేత్ నా విషం రుద్ర దయాంకృత్వ మహేశ్వర భవే నష్టాఖిలా మాయ తవ వ్యాజరతే హరే అని 8వ శ్లోకంలో 4వ అధ్యాయంలో రుద్ర సంహితలో సృష్టికాండంలో అన్నాడు. ఆనాడు క్షీరసాగర మథనంలో భయంకరమైన కాలకూట విషం పుట్టింది. ఆ విషాన్ని దయాసముద్రుడు శివుడు తాగాడు. తాగకుండా నీ చేత తాగించుంటే నీ మాయా నువ్వు అన్నీ అదృశ్యమైపోయేవి. ఎంత కపటివి నువ్వు, సాధుస్వరూపుడివి, మమ్మల్ని మోసం చేస్తావా? నీ రూపం నాకెమ్మంటే, హరి రూపం నాకెమ్మంటే, కోతి రూపం ఇస్తావా? ఎంత మోసం చేస్తావా? సర్లే, దీనికి తగిన ప్రాయశ్చిత్తం నీకు చేయలేకపోతానా? భార్య కావాలి కావాలి, జీవితంలో ఒక్కసారైనా పెళ్లి చేసుకోవాలి, ఒక అందగత్తెతో హాయిగా విహరించాలనుకున్న నా కోరిక భగ్నం చేసి నా కాబోయే పెళ్ళాన్ని ఎత్తుకుపోయావు కదా, నీకు ఇదే నా శాపం. నువ్వు భవిష్యత్తులో త్రేతాయుగంలో రాముడనే పేరుతో మానవుడిగా అవతరిస్తావు. నీ భార్యని, లక్ష్మీదేవిని, సీతారూపంలో ఉన్నావిని రావణుడు ఎత్తుకుపోతూ ఉంటే బావో సీత సీత అని ఏడుస్తూ వెంపర్లాడి కుళ్ళిపోతావు, కొమిలిపోతావు. నాకు కోతిపక్కు ఇచ్చావు కదా, చివరికి ఆ కోతులే నీకు సాయం చేస్తారు, నీకు కోతులే దిక్కువుగాక అని శపించేశాడు. చాలా గట్టిగా శపించాడు. ఇంకా నీకు ఇలాంటి శాపాలు ఎన్నైనా ఇవ్వచ్చు అనుకో, అయినా ప్రస్తుతానికి ఎంతకంటే ఎక్కువ ఇవ్వను. ఎందుకంటే భార్య పెళ్ళి అవ్వడానికి ముందే దూరం అయిపోతే ఎంత బాధో నాకు తెలిసింది, పెళ్ళయ్యాక ప్రియురాలు దూరం అయితే ఎంత బాధో నీకు తెలుస్తుంది. అసలు నిజానికి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి దూరం అయిపోతేనే ఇంత బాధపడ్డట్ట ఆయన. ఇంక నిజంగా ఒక అమ్మాయిని ఇష్టపడి వివాహం చేసుకుంటే ఇష్టురాలైన ప్రియురాలైన భార్య తప్పిపోతే ఆ వ్యక్తికి ఎంత బాధ కలుగుతుందో నాకు తెలుసు. కాబట్టి నువ్వేం చేస్తావు, స్త్రీ వియోగ దుఃఖం పొందదువుగాక. త్వం స్త్రీ వియోగ జన్ దుఃఖం లభస్వ పరదుఃఖద మనుష్య గతిక ప్రాయో భవాజ్ఞాన విమోహిత. ఇతరులకు దుఃఖం కలిగించావుగా, ఇప్పుడు నువ్వు దుఃఖం పొందుతావు. స్త్రీ వియోగం నాకు కలిగించావు కదా, నీవు స్త్రీ వియోగ దుఃఖం పొందుతావు. మానవ జన్మలో ఉండే అజ్ఞానం అంతా పొందుతావు. మోహితుడివై సీత సీత అని ఏడ్చి ఏడ్చి కృషించిపో అని శపించాడు. వెంటనే విష్ణు చిరునవ్వు నవ్వాడు. నువ్వు ఇచ్చిన శాపమంతా స్వీకరిస్తున్నాను, ఇంకేమైనా ఉన్నాయా నారదా మై డియర్ భక్త అన్నాడు ఆయన. ఇంత శాపం పెడుతుంటే శ్రీమన్నారాయణుడు నవ్వుతూ ఉంటే ఆయనకి మతిపోయింది. ఇంకేమైనా శాపాలు పెట్టాలనుకుంటున్నావంటే పెడదాం అనుకుంటున్నారు కానీ ఏమిటో నాకు బుర్రకి తట్టట్లేదు అన్నట్ట. అయితే 3 సార్లు శివ శివ శివాను అన్నాడు. వెంటనే నారదుడికి కొంచెం యోగం ఎక్కడో బాగున్నట్టుంది, ఇంకెంతకంటే భ్రష్టత్వం ఏముంది. వెంటనే శివ 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 అన్నాడు. టక్కన అప్పటి వరకు అతన్ని ఆవహించిన మాయంతా పటాపంచలేపోయింది. ముమ్మారు శివ 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 అనగానే ఇప్పుడు ఆయనకు నారదుడికి అసలు తెలిసొచ్చింది. తాను చేసిన పొరపాటు ఏమిటో, తాను ఎందువల్ల ఇలా భ్రష్టుడయ్యాడో ఇవన్నీ క్రమంగా అవగాహనకు వచ్చేసాయి ఆయనకి. క్షణాల్లో ఆయనకి విషయం అర్థమైపోయింది. ఒక్క క్షణకాలం నారదుడు గజగజలాడిపోయాడు. ఇక్కడ రాశారండి, అంతర్హితాయాం మాయాయాం పూర్వవన్ మతిమాన్ అభూత్. ఒక్కసారి మాయ తొలగిపోగానే ఆయన మళ్ళీ పూర్వం వంటి విజ్ఞానం పొందాడు. ఒకప్పుడు ఆయనలో ఉన్న సద్గురుత్వం ఉంది కదా, మహాగురువు ఆయన, ఆ గురుశక్తి అంతా మళ్ళీ వచ్చేసింది. తెల్లబోయాడు, జ్ఞానం కలిగింది, భయం కలిగింది. ఇప్పుడు తనను తాను తిట్టుకోవడం మొదలెట్టాడు. ఓరి నారద, ఎంత పిచ్చి పని చేసావురా, లోకాలను ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్న నువ్వు, నీ దేవుణ్ణి నీ భగవంతుణ్ణి నీ మా ఎప్పుడో విషంతో నాశనమైపోయినని నిందిస్తావా, ఇక ఇప్పుడు నేనేం చెయ్యను. హరినింద చేసిన వాడి పాపానికి ప్రాయశ్చిత్తం లేదని లోకాలు చెబుతున్నాయి. రామ రామ నారాయణ నారాయణ నిరంతర నారాయణ స్మరణ పరాయణుణ్ణైన నేను ఇంత పిచ్చి పని చేశానా, నా దేవుణ్ణి ఎలా తిట్టగలిగాను నేను అనుకుని భోరుమని ఏడ్చాడు. ఆ ఏడుపుందే, ఆ ఏడుపు ఇవాళ మధ్యాహ్నం కురిసిన వర్షం అంత ఏడిపోయింది అనమాట. బహుశా ఆయన ఏడిపోయి ఉంటుంది, వీధుల్లో పడింది మళ్ళీ అని. కాకపోతే శ్రీ మహావిష్ణువు కన్నీళ్లు తుడిచాడు, దాంతో వర్షం మధ్యాహ్నం ఆగిపోయింది. ఇంకాసేపు ఏడిస్తే ఏమయ్యేదో నిన్నట్లాగే అయ్యేది, కానీ శ్రీహరి కన్నీళ్లు తుడిచాడు. దగ్గరికి రానాయన అన్నట్ట. ఆ పరమాత్ముడు అవ్యాజ కరుణామూర్తి, ఆయనకి శాపాలు ఈ తిట్లు ఒక లెక్క. కన్నీళ్లు తుడిచినా ఆగలేక కాళ్ళ మీద పడిపోయి కాళ్ళు గట్టిగా పట్టుకుని నీ కాళ్ళు నా శిరస్సును పెట్టి నన్ను పవిత్రుణ్ణి చేయి అన్నట్ట అని అక్కడతో ఆగక నిజంగా నా కాళ్ళు నెత్తి మీద పెట్టుకుని, ప్రభో నేను ఏం చేస్తే నాకు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది, నువ్వు భస్మం చేసే నన్ను లేదా నీ చక్రంతో నన్ను నరికిపారే, ఏదో ఒక పని చెయ్యి, నాకు ఈ శరీరంతో ఉండాలనిపించట్లేదు, నేను ఎంత దుర్బుద్ధిని. మయా దురుక్త ప్రోక్త మోహితే నకు బుద్ధినా దత్తస్యాపోపితే నాథ వితథం కురుతం ప్రభో. దుర్మార్గుణ్ణి, ఎన్ని మాటలు మాట్లాడాను, నేనేనా ఆ మాటలు మాట్లాడింది అనిపిస్తోంది. పైగా దత్త శాప అపి, శాపం కూడా ఇచ్చాను నేను. ఛీ, నీవు మహాత్ముడవు కనుక ఏం చేస్తావంటే ఆ శాపాన్ని తీసేయి, నువ్వు తలుచుకుంటే ఈ శాపాలో లెక్క, కాబట్టి నేను ఇచ్చిన శాపాన్ని వెనక్కి తిప్పేయి, నాకు ఆ శక్తి లేదు, నా పాపానికి ప్రాయశ్చిత్తం విధించు, నేను నీ దాసుణ్ణి దాసానుదాసుణ్ణి నిరంతర హరిస్మరణ పరాయణుణ్ణి, రక్షించు బాబోయి రక్షించనగానే శ్రీహరి దగ్గరికి లేపి కౌగిలించుకుని, ఈ శాపం నువ్వు ఇచ్చావనుకుంటున్నావా పిచ్చాడా, ఇదంతా నేను శివుడు కలిపాడిన గొప్ప నాటకం అన్నాడు. నాయనా నీవు తపస్సు చేసినప్పుడు అహంకరించావు, నీ అహంకారం తొలగించాలి, అదే సమయంలో అహంకారం తొలగడంతో పాటు లోకోపకారం చెయ్యాలి. ఈ మధ్యకాలంలోనే పులస్త్యుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు, ఆ పులస్త్యుని కొడుకు విశ్రవసుడు, విశ్రవసుని 2వ భార్య కైకసి, ఆ కైకసికి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అనే ముగ్గురు కుమారులు, ఒక కూతురు పుట్టారు. సూర్పణఖ దాని పేరు. అందులో రావణుడు రకరకాల వరాలు కోరాడు. వాడు మానవుడి చేతిలో తప్ప చావడు, ఆ మానవుడు నేను తప్ప మరెవడు కాడు, నేను పుట్టాలి. పుట్టాలంటే ఏదో కారణం ఉండాలి. ఇంతలో లక్ష్మీదేవి, ఈసారి మీరు అవతరించడానికి వీలు లేదండి. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని, ఈసారి మీరు అవతరించదండి బాబు, అస్తమానం అవతరిస్తుంటే నాకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. నిన్నగాక మొన్న హిరణ్యకశిపుడితో పడ్డాం, మళ్ళీ రావణాసురుడి కోసం మీరు అవతరించద్దు అందిట. భార్య శ్రీమతి మాట కాదనలేడు. అవతరించకపోతే రావణాసురుడి వధ కాదు. అందుకని ఏం చెయ్యాలి? అందుకని పరమేశ్వరుడిని ప్రార్థించి ఈ బాధ్యత నీది అన్నట్ట. పరమేశ్వరుడు అహంకరించిన నారదుడినే పావుగా ఉపయోగించుకుని తద్వారా లోకానికి శివమహిమ అంటే ఏమిటో తెలియజేస్తాను అని తాత్కాలికంగా ఆవరించి అతనికి శ్రీమతి మీద వ్యామోహం కలిగేలా చేసి ఆగ్రహంతో విష్ణువుని శపించేలా చేశాడు. ఇప్పుడు ఆ శాపం వల్ల ఏమైంది? నువ్వు నన్ను శపించావు కాబట్టి నీ శాపం కోసం చచ్చినట్టు నేను పుట్టాలి. నేను పుట్టానంటే మా ఆవిడ లక్ష్మీదేవి కూడా రావాలి. ఇప్పుడు నా అంతటి నేను అవతరించట్లా, నీ శాపం వల్ల అవతరిస్తున్నాను, శాపం తప్పించుకోలేము అని మా ఆవిడకి అర్థమవుతుంది. అప్పటికి సమయానికి పక్కన లక్ష్మి లేదులేండి, కేవలం శ్రీ మహావిష్ణువే ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ నీ శాపం వల్ల నేను భూలోకంలో రాముడిగా అవతరిస్తాను. శ్రీ మహాలక్ష్మి సీతగా అవతరిస్తుంది. సీతని రావణుడు ఎత్తుకుపోతే సీత సీత అని దుఃఖిస్తాను. నువ్వెలాగో వానరుల యొక్క సహకారంతో సీతని తిరిగి పొందుతానని చెప్పించావు కాబట్టి భూలోకంలో అనేక వంశాలలో, వానర వంశాలలో దేవతలు వాళ్ళు పుడతారు, వాళ్ళు నాకు సాయం చేస్తారు, రావణ వధ పూర్తవుతుంది. రెండు శాపములట వరసగా శ్రీ మహావిష్ణువుకి. ఒకటి నారద శాపం, నీకు ముందు అమ్మవారు కూడా శాపం పెట్టింది, పార్వతి కూడా. ఈ రెండు శాపాలు కూడా నేను సేకరించి భూలోకంలో జన్మిస్తాను, కాబట్టి ఇందులో నీ తప్పు లేదు. భక్తుడి విను, మేము క్షమించాం, మేము క్షమించాక ఇంక నువ్వే ప్రాయశ్చిత్తం చేసుకోకర్లేదు. నఖేదం కురుమే భక్త వరస్త్వం నాత్ర సంశయ. నువ్వు నా భక్తుల్లో శ్రేష్ఠుడివి, జగద్గురుడివి, నీకెందుకు దుఃఖం? వేదవ్యాసాదుల చేత పురాణములు నిరంతరం రాయిస్తున్నవాడివి, సమస్త లోకాలు సంచారం చేసేవాడివి, లోకాలలో తీర్థయాత్రల యొక్క మహిమలు చాటేవాడివి, నీకెందుకు భయం? నీకు నరకం రాదు, శివుడు నీకు మంగళమే ఇస్తాడు. నీ గర్వం ఈ దెబ్బతో తొలగిపోయింది. నువ్వు తపస్సు చేసిన స్థలం ఈశ్వరుడు ఒకప్పుడు తపస్సు చేసిన స్థలం. అక్కడ మన్మధుణ్ణి ఆయన భస్మం చేశాడు, అందుకే ఆ ప్రాంతంలో మన్మథ ప్రభావం ఉండదు. అది తెలియక నువ్వు మన్మధుడు నన్ను ఏమీ చేయలేకపోయాడు అనుకున్నావు. నిజానికి మన్మధుడు నిన్నేమీ చేయలేకపోవడానికి గల కారణం నీవు తపస్సు చేస్తున్న స్థల ప్రభావం తప్ప నీ తల యొక్క ప్రభావం కాదు. తల ప్రభావం కాదు, స్థల ప్రభావం. అది ఇదంతా సర్వం శివేచ్ఛ. శంకరుణ్ణి శరణు కోరావు గనక, శివశివ శివశివ అన్నావు గనక ఇక నీకేం ప్రమాదం లేదు. శివశబ్దం సచ్చిదానంద స్వరూపం, శివశబ్దం నిర్గుణత్వం. శివ అంటేనే శకారంలో సమస్తలోక వ్యాపకము, వా ఆ వ్యాపకమైన అనంత శక్తి. ఒకటి వ్యాపకం, ఒకటి అనంతం, ఈ రెండూ కలిసి శివ. శివ అంటే సర్వలోకములలో వ్యాపించిన అంతము లేని, ఎంత అని వర్ణించలేని శక్తి. ఆ శక్తి నిర్గుణ స్వరూపం. ఆ స్వరూపాన్ని తలుచుకున్నాక ఇక పాపం లేదు. నీకు ఒక రహస్యం చెబుతున్నాను విను. ఈ విష్ణు రూపంలో ఉన్నది, శివుడి రూపంలో ఉన్నది, బ్రహ్మరూపంలో ఉన్నది ఆ మహాద్భుతమైన దివ్యశక్తి, ఆయన అనంత శక్తి. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు. సబ్రహ్మ స శివ సహరిసేంద్ర స్వక్షర పరమస్వరాట్ అని రోజు నువ్వు వేదమంత్రం చదువుతూనే ఉండవు. వేదంలో ఒక భాగం మంత్రపుష్పం అంటే, అందులో ఆ పరబ్రహ్మమే బ్రహ్మ, అతడే శివుడు, ఆయనే హరి, ఆయనే ఇంద్రుడు, ఆయనే నాశనము లేనివాడు, అక్షర నాశనము లేనివాడు, పరమహ చాలా గొప్ప ఉన్నత స్థాయి కలిగిన వాడు, స్వరాట్ తనకి తానే ప్రభు. రాట్ అంటే ప్రభువు. ఎవరికి ప్రభువు? స్వరాట్ అంటే తనకి తానే ప్రభు అట, స్వీయ ప్రభు. సాధారణంగా ప్రతి వ్యక్తికి పైన ఇంకో అధికారం ఉంటాడు, కానీ ఆయనకి వేరే అధికారు లేడు, తనకు తానే ప్రభు. తనకి పైన మరొక పరబ్రహ్మం, మరొక అధికారు లేడు. అలాంటి వాణ్ణి మాత్రమే రాజాధిరాజు అంటారు. అందుకే రోజు రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే, ఆయనే రాజాధిరాజు. అటువంటి పరమాత్మ నా రూపంలో, ఆ పై రూపంలో, బ్రహ్మరూపంలో, అన్ని రూపంలో ఉంటున్నాడు. ఆయన మహేశ్వరుడు, పరబ్రహ్మ, అవ్యయుడు, అనంతుడు. అవ్య వ్యయత్వము అంటే ఎంత అని ఒక పరిమితం ఉంటే వ్యయము అంటాం, అవ్యయం అపరిమితం అన్నమాట. ఆ మహాదేవుణ్ణి తలుచుకో అనగా, నువ్వెన్ని చెప్పినా నాకు పాపం లేకపోవచ్చు, మీరంతా అవ్యాజ కరుణామూర్తులు కనుక క్షమించవచ్చు, అయినా గురుద్రోహం, గురునిందా చేయకూడదు. గురువు చెబితే విషం తాగు అని శాస్త్రం చెబుతూ అంటే, గురువు చెబితే చావు అని శాస్త్రం చెబుతూ అంటే, గురువుగారు కోపం చచ్చిపో అన్నాడు అనుకోండి, వెంటనే చచ్చిపోవాలట. అంటే అంతలాగా ఆజ్ఞని పరిపాలించమని అర్థం. సాధారణంగా గురువులు చావమని ఎప్పుడు చెప్పరు. ఒకవేళ నిజంగా మహాపాపాలు చేసేస్తే ఆ వ్యక్తికి ప్రాయశ్చిత్తంగా వేరే కొండకి కిందకి చావరా అంటే వెంటనే చావాలట. అటువంటిది ఆ గురువుని నోటికొచ్చినట్టు తిట్టాను. కాబట్టి నువ్వు క్షమించినా నాకు మనస్సు మాత్రం అంగీకరించటం లేదు, నువ్వు ఏదో ప్రాయశ్చిత్తం విధించు. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అన్నాడే. అప్పుడు శ్రీమన్నారాయణుడు, నువ్వు అంత గట్టిగా అడిగావు కదా ప్రాయశ్చిత్తం చేసుకుంటానని, కాబట్టి నీకు సులభోపాయం చెబుతున్నాను విను. ఈ క్షణమే శివుని యొక్క కీర్తిని గానం చేయి, నీ వీణ వాయించుకుంటూ శివుడి మీద పాటలు పాడు. సుస్పష్టంగా ఒకటికి రెండుసార్లు చెప్పాడు, శతనామ శివస్తోత్రం సదా నన్యం అతిర్జప త్యక్త్వా ససంశయం సర్వం శంకర సత్యశ. నాయన, సందేహం లేకుండా నీ పాపాలు పోగొట్టుకోవడానికి ఒక సులభ మార్గం చెబుతున్నాను. శివుడికి సంబంధించిన లీలలన్నీ నువ్వే పాటలుగా రాసుకో, ఆ పాటలు గానం చెయ్యి. శివశతనామ స్తోత్రాన్ని, శివుడికి 108 నామాలు ఉన్నాయి, అష్ట ఉత్తర శతనామ స్తోత్రం. ఉత్తరం అంటే ఎక్కువ, ఎన్ని ఎక్కువ? 8 ఎక్కువగా శతనామ స్తోత్రం. 100 నామాలు ఉన్నాయి. అందువల్ల ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అష్టోత్తరం అష్టోత్తరం అంటే ఉత్తి 8 అంతే, కానీ అష్టోత్తర శతం అనాలి. శతం అంటే 100, అష్ట ఉత్తరము కలిగిన శతము అంటే 8 ఎక్కువగా కలిగిన 100. 8 ఎక్కువగా కలిగిన 100 అంటే 108 అనమాట. 108 అది, అంతేగాని మనమేం కనిపెట్టలే. ఏనాడో పురాణాల్లో 108 గురించి చెప్పారు. ఈ 108 నామాలని భక్తి శ్రద్ధలతో, శివనామాలని జపం చేయి. ఏ తీర్థయాత్రకి వెళ్ళినా అక్కడ జపం చేయి. మహాపాపాలు తొలగడానికి తీర్థయాత్రలు చేయమని శాస్త్రం చెబుతున్నది. నువ్వు మామూలు మానవులు ఎలా అయితే కాలినడకన తీర్థయాత్రలకు వెడతారో అలాగే భూమండలం అంతా తీర్థయాత్రలు చేయి. వరుసగా సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతు వందేతు రామేశం నాగేశం దారుకామరే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణేశించ విశాలకే, ఇలా పిలువబడే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ లింగాలన్నీ క్రమ పద్ధతిలో దర్శనం చేసుకో, విడిచిపెట్టకుండా దర్శనం చేసుకో. చక్రతీర్థంలో స్నానం చేయి. బదరి, కేదారం వంటి క్షేత్రాలన్నీ తిరుగు, కాలినడకన తిరుగు. అక్కడ భక్తులు ఏదన్నా పెడితే కాదనకుండా తిను. నిరంతరం ఏ క్షేత్రంలో ఉంటే ఆ క్షేత్రం యొక్క నామాన్ని ఉచ్చరించు. ఉదాహరణకి శ్రీశైలం పెడితే శివశివ శ్రీశైలం మల్లికార్జునాను, అదే బదరికావనం పెడితే నారాయణాను, రామక్షేత్రానికి వెడితే రామాన్ని తలుచుకో, అమ్మవారి గుళ్ళోకి వెడితే అమ్మని తలుచుకో, ఇలా ఆయా క్షేత్ర దేవతలను తలుచుకో. ఎంతకాలం తలుచుకుంటావు? విడిచిపెట్టకుండా 3 కాలములు తీర్థయాత్రలు చేయి. ఈ తీర్థయాత్రలు చేసినంత కాలము కూడా నీ మనస్సులో మాట వరసకు కూడా అహంకారం రాకుండా చూసుకో. నేను నారదుడిని గురువుని అనుకోకుండా చూసుకో. నీకు ఎప్పుడూ అహంకారం రాకుండా ఉండాలంటే 4 మీద శివనామస్మరణం, 40 పాటు శివ విభూతి ధారణ, ఈ 2 సూచిస్తున్నాను. విభూతి ధరించు, శివనామస్మరణం చేయి. నారాయణ అంటే నీకు అలవాటే కదా, నారాయణ అన్నప్పుడల్లా శివశివ అని కూడా అంటూ ఉండు, శివశివ నారాయణ. పూర్వకాలంలో పురాణం చెప్పేవాళ్ళు ఏం చేసేవారు తెలుసా, శంభో శివశివ 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 నారాయణ 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 అనిపించేవారు. 3 శివశివ 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 అనిపించి ఆ తర్వాత నారాయణ నారాయణ అనిపించేవారు. మనలో ఎప్పుడైనా శివకేశవుల భేదతత్వం వస్తుందేమో, శివుడు వేరు కేశవుడు వేరు అని అజ్ఞానంలో పడతామేమోనని శివకేశవుల యొక్క అభేదతత్వాన్ని తెలియచేస్తూ పురాణాలు చెప్పేవాళ్ళు అలా చేసేవారు. ఆ తేడా లేకుండా చేయటానికే ఒకప్పుడు యమధర్మరాజు శివకేశవ అష్టోత్తర శతనామం రాశాడు. దానికి యమధర్మరాజ కృత శివనామస్మరణం అని పేరు. ఓం శివాయ నమః, ఓం కేశవాయ నమః, ఒకటి శివనామం, ఒకటి కేశవనామం. ఇలా కాశీఖండంలో యమధర్మరాజకృత శివకేశవాష్టోత్ర నామాలు ఎంతో అద్భుతమైన ఉన్నాయి. ఇవి ఎందుకు చెయ్యాలి అంటే ఎక్కడా మనకి శివకేశవ భేదం మనస్సులో రాకుండా ఉండడానికి చెయ్యాలి. శివకేశవ భేదం వచ్చిందా ఎంత పుణ్యాత్ముడైనా మళ్ళీ నరకానికి పోతాడ. ఒకటికి రెండుసార్లు మళ్ళీ ఎందుకు చెబుతున్నామంటే, నువ్వెంత భక్తుడివైనా కావచ్చు కానీ శివుణ్ణి పూజించి విష్ణువుని తిట్టినా, విష్ణువుని పూజించి శివుణ్ణి తిట్టినా మళ్ళీ నరకానికి పోవలసిందే. ఎంతకాలం నరకంలో ఉంటావు? యావచ్చంద్ర దివాకరౌ, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ భూమికి సూర్యచంద్రులు కనపడినంతకాలం నరకంలో ఉంటాడట. మనం భూమి మీద ఉన్నాక పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు కనపడుతున్నారు కదా. ఏదో అమావాస్య నాడు పక్కన పెడితే, వర్షాలు వస్తున్నప్పుడు మబ్బులు వేసినప్పుడు పక్కన పెడితే సూర్యుడు చంద్రుడు ఏదో సమయంలో కనపడతాడు. సూర్యచంద్రుడు ఈ భూమికి దర్శనమిచ్చినంతకాలం నరకానికి పోతాడట. ఇక తర్వాత నరకం ఎక్కడ ఉంటుందిలేండి? సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకం అంటే ఈ కలియుగాంతం వరకు, ప్రళయం వచ్చేంత వరకు శివకేశవులలో ఎవరిని నిందించినా నరకానికి పోతాడట. అందుకని జ్ఞానులు ఎప్పుడూ కూడా శివనింద చేసి విష్ణువుని పూజించి, విష్ణునింద చేసి శివుణ్ణి పూజించటం అనే పనికి మాలని పని చెయ్యరు. మనం అసలు చేయకూడదు. ఎప్పుడు ధ్యానంతో శివాయ కేశవాయ నమః అనాలి. ఎప్పుడు కూడా శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ, ఇలా నిరంతరం అనుకోండి. అప్పుడు ఆ పక్షపాతం రాదు. కాబట్టి నువ్వు ఇలా అనుకుంటూ తీర్థయాత్రలు చేయి, భూమండలం అంతా తిరుగు. కాయేన మనసా వాచా యశంకరముపైతి భోహో, కాయేన మనసా వాచా యశంకరముపైతి భోహో, స పండితః ఇతి జ్ఞేయః స జీవన్ ముక్త ఉచ్యతే. నాయన నారద, కాయేన శరీరముతో, మనస మనస్సుతో, వాచ మాటతో, శరీరముతో మనస్సుతో వాక్కుతో, యహ ఎవడు శంకరం శివుని ఉపైతి స్మరిస్తాడో, ఉపైతి అంటే భజించుట సేవించుట స్మరించుట అని అర్థం. శివుణ్ణి ఎవడు స్మరిస్తాడో వాడు పండితుడ, స పండిత ఇతి జ్ఞేయ, అతడే పండితుడు. ఎవడు అతడంటే ఎవడు వాక్కుతో, శరీరంతో, మనస్సుతో శివ పూజ చేస్తాడో వాడు పండితుడు. ఎందుకంటే కొంతమంది నోట్లోంచి శివశివ శివశివ అంటారు కానీ మనస్సు మాత్రం ఎక్కడికో పోతుంది అనమాట. శివశివ శివశివ, అయ్యో సెల్ ఫోను కారులో పెట్టేసినట్టున్నాను, కారు డోర్ ఏమో దింపలేదు, అద్దం దింపలేదు, ఎవడన్నా ఎత్తుకుపోతాడేమో అని దిక్కుమాలిన ఫోన్ అప్పుడు గుర్తుకొస్తేలాగా. కాబట్టి భగవంతుడు రక్షిస్తున్నాడు కాబట్టి మనం బతుకుతున్నాం తప్ప, మనమేదో నానాయాతన పడిపోవటం వల్ల మన స్వీయ శక్తితో ఇవన్నీ చేస్తున్నాం అనుకోవడం అనేది ఒక పెద్ద భ్రమ. తేరా పాపం గుళ్ళో కడతాడు, పూజ చేస్తున్నప్పుడు ఆయన హారతి ఇస్తున్నప్పుడు అచ్చకస్వాములు వారు ఆ హారతి మీద దృష్టి కాకుండా నా సెల్ ఎక్కడ పెట్టేశాను, సెల్ ఎక్కడ పెట్టేశాను అనుకుంటే సెల్ల బదులు హెల్లకపోతారు. అంటే మనస్సు ఏమో ఇక్కడ లేదు, కేవలం చేత్తో పూజ చేస్తున్నావు. అలాగే శివశివ అంటావు, ఈ మనస్సు శరీరం ఇంకో చోట ఉండొచ్చు. అలా కాదు, అర్చన చేస్తున్నప్పుడు శివుడి ఆలయంలోనే శరీరం ఉండాలి. శివుడికి ఎదురుగుండా నీ శరీరం ఉంచు, మనస్సు కూడా శివుడి మీదే లగ్నం చెయ్యి, నాలుకతో శివశివ అంటూ ఆ శివుణ్ణే పూజ చేయడానికి వాడు. ఈ విధంగా శరీరం, మనస్సు, వాక్కు ఈ మూడింటికి కలిపి త్రికరణములు అని పేరు. ఈ త్రికరణములు శుద్ధిగా ఉండాలి. శుద్ధి ఉంటే బుద్ధి వస్తుంది. అలా బుద్ధితో భగవంతుణ్ణి పూజించిన వాడిని ఏమంటారట? పండితుడు. పండిత శబ్దానికి అది అర్థం అన్నమాట. పైగా ఇంకేమన్నాడు? స పండిత ఇతి జ్ఞేయ అని ఆపి జీవన్ముక్త ఉచ్యతే అన్నాడు. వాడు జీవన్ముక్తుట, బతికుండి కూడా సంసార బంధాలు లేని మహాయోగితో సమానుడు అవుతాడు. ఇక జీవన్ముక్తుడంటే వీడు. కాబట్టి ఈ మూడు లగ్నం చేసి శివ పూజ చెయ్యండి అని ఎవరికి చెప్పారు? నారదునికి. చెప్పింది ఎవరు? శ్రీహరి. ఇలా చెయ్యి. ఈ శివనామం అనే దావాగ్ని పాపములని అడవుల్ని తగలబెడుతుంది. శివనామం అనేటటువంటి గాలి పాపములని దూదిపింజల్ని ఎగరగొడుతుంది. నీవు అప్పుడు పండితుడు అవుతావు, ధన్యాత్ముడు అవుతావు, వేదజ్ఞాని అవుతావు. మహాపాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం అది. నన్ను తిట్టాను శపించానని ఏం భయపడకు. నన్ను శపించినా తిట్టినా నువ్వు సాక్షాత్తు ఆదిలక్ష్మీదేవి వెనకాతల ప్రేమ అంటూ వెంటబడిన ఈ పాపాలన్నీ మేము క్షమించాం, నువ్వు అడిగావు కాబట్టి ప్రాయశ్చిత్తం చెబుతున్నావు, హాయిగా తీర్థయాత్రలు చేయి. ఈ కథలు విని తొందరపడి నారదుడిని ఏదో అనుకోండి సుమా. నారదుడి చేత ఈ నటనంతా చేయిస్తున్నది శ్రీహరి. నారదుడు సమర్థ సద్గురువు, గురువులు ఏమి చేసినా దాని అరకతలు ఏదో కారణం ఉంటుంది. వాళ్ళ వల్ల మనకి ఈ క్షేత్రాలు ఈ పురాణాలు బయటకు వస్తున్నాయి. పొరపాటున నారదుడి కలహభోజనుడని ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాడతారే అది ఉట్టి భ్రమ. నారదుడు కలహభోజనుడు కాదు, లేకపోతే గారెల భోజనుడు కాదు, ఆయన అన్నిటికీ అతీతుడు. మరి ఎందుకు ఇవన్నీ దొరుకుతాయి? ఇది నారదుని ద్వారా జరిపించకపోతే శివమహిమ లోకానికి అందదు. శివుడికి సంబంధించిన కథంతా ఇక్కడ నుంచి ఎలా వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఈ మూడేళ్ళు తీర్థయాత్రలు చేసేస్తాడు ఆయన. చేసిన తర్వాత ఏం జరిగిందో తెలిస్తే అసలు నారదునికి ఈ భ్రమ ఎందుకు కలిగిందో మనకు తెలుస్తుంది అన్నమాట. అందుకని విష్ణువు ఇలా తీర్థయాత్రలు చేయి. ఆ తర్వాత ఏం చేస్తావు నువ్వు? బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపో, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళు. మీ నాన్న బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వినయంగా కింద కూర్చో. నాన్నగారు, నేను విష్ణువుని నిందించాను, అహంకరించాను, అందువల్ల శ్రీ మహావిష్ణువు నాకు తీర్థయాత్రలని ప్రాయశ్చిత్తంగా ఇచ్చాడు. నేను మూడేళ్లు విష్ణువు చెప్పినట్టే భూమండలంలో ఉన్న తీర్థయాత్రలన్నీ వరుసగా తిరిగాను. మాయా, ద్వారక, అవంతి, కాశీ, కురుక్షేత్ర, గయా, ప్రయాగాదులు, సమస్త క్షేత్రాలు తిరిగాను. తిరిగి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను. శ్రీహరి నీ దగ్గరికి వెళ్ళి శివుడి యొక్క చరిత్ర వినమన్నాడు, కాబట్టి నాకు శివుడి చరిత్ర చెప్పు అని అడుగు. అప్పుడు బ్రహ్మగారు నీకు శివపురాణం అంతా చెబుతాడు. ఈ సృష్టి ఎలా పుట్టింది, కాశీ ఎలా పుట్టింది, సతీదేవి దక్షుడి పుత్రికి అవ్వడం, సతి శివుడికి భార్య అవ్వడం, దక్షయజ్ఞ వినాశనం, పార్వతిగా పుట్టడం, ఈ కథలన్నీ నారద బ్రహ్మ ద్వారా విను. అప్పుడు శివపురాణం అనేది నీ ద్వారా జగద్వ్యాప్తం అవుతుంది. బ్రహ్మ ద్వారా నీవు విను, నీవు వ్యాసునికి చెప్పు. వ్యాసుడు పురాణం అనే పేరుతో రాస్తాడు. 24,000 శ్లోకాలతో 7 సంహితలతో ఒక మహాపురాణం రాస్తాడు. శివపురాణము వాయుపురాణము అని ప్రసిద్ధికెక్కుతుంది. ఆ పురాణాన్ని నీవు సూత మహర్షికి చెప్పు. ఆ సూత మహర్షి ద్వారా మళ్ళీ వ్యాప్తి చెందుతుంది. ఇక అక్కడి నుంచి వద్దిపర్తి పద్మాకర్ గారు ఎలాగో 42 రోజుల పాటు దాన్ని చెబుతాడు. ఇంకా జగత్తంతా యూట్యూబ్లోను, ఐట్యూబ్లోను, ఈట్యూబ్లోనూ ఉంటుంది అని శ్రీ మహావిష్ణువు ఆజ్ఞాపించగానే అప్పటికి ఆయనకు ఆనందం కలిగింది. ఇప్పుడు అర్థమైందా, నీ ద్వారా శివపురాణం లోకవ్యాప్తి చెందాలి. నువ్వు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ముఖాముఖి పురాణం విను. అనంత జన్మల్లో తపస్సు చేసినవాడు అంటే లెక్కలేనన్ని జన్మలలో శివశివ శివశివ అంటూ నామోచ్చారణ చేసి శివుణ్ణి తలుచుకుని మహాతపస్సు చేసిన వాడికి మాత్రమే భవానీ వల్లభుడైన శివుని మీద శంకరుని మీద భక్తి కలుగుతుంది. భక్తి కలిగిన వాడే శివపురాణం వినగలుగుతాడు. విన్నవాడు మాత్రమే ఈ జీవన్ముక్తుడని పిలువబడతాడు. మోక్షం లభించాలంటే పరమేశ్వరుడు యొక్క చరిత్ర శ్రద్ధతో వినాలి. నువ్వు వినేటప్పుడు కొన్ని పనులు చెయ్యి. మళ్ళీ ఇక్కడ విష్ణువు నారదునికి ఏం చెప్పాడంటే, తీర్థయాత్రలు చేస్తావు, బ్రహ్మ దగ్గరికి ఎడతావు, ఆయన ద్వారా శివపురాణం విను. విన్నంతకాలం శివభక్తుడి వలె నువ్వు చేయవలసిన పనులు చెయ్యి. ఎందుకని, రోజు ఏదో 2-3 గంటలు 4 గంటలు శివపురాణాన్ని బ్రహ్మ చెబుతాడు. ఆ విన్నప్పుడు ఏం చేయాలి నువ్వు? యో నిత్యం భస్మపోతాంగ శివపూజోన్ముఖో భవేత్ సతరత్యేవ సంసారమపారమతిదారుణం. ఒంటికి విభూతి పూసుకుని శివపూజ చేసి అప్పుడు శివుడి కథ విన్నవాడు సంసారమనే సముద్రం తేలికగా దాటతాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలన్నమాట, శివపూజ విన్నంతకాలం భస్మం పూసుకో. మళ్ళీ ఆ పురాణం వినడానికి వెళ్ళే ముందు శివపూజ చెయ్యి. మీరు కూడా పని చేస్తున్నారండి, నేను చాలామందిని చూశాను. ఇక్కడ శివపురాణం వినడానికి వచ్చే ముందు శివుణ్ణి యథాశక్తిగా తలుచుకుని వస్తున్నారు, అంటే శివపూజే. దాంతోపాటు భస్మం పూసుకుంటున్నారు, అంతో ఎంతో విభూతి కనబడుతోంది. నుదుట విభూతి పూసుకుని శివుణ్ణి పూజించి దర్శించి అప్పుడు శివుడి కథ విన్నవాడు నిశ్చయముగా ఈ జన్మలోనే సంసార సముద్రం దాటగలుగుతాడు, కైవల్యం పొందుతాడు. నువ్వు ఆ పని చెయ్యి. చేసి అందరికీ ఆ విషయం చెప్పు. సహజంగా మానవులు అన్నాక ఏవో ఒక పాపాలు చేస్తారు. బ్రహ్మహత్యా పాపాలు, పరద్రవ్యాపహరణం, శివద్రోహం, భక్తద్రోహం, వేదనింద, ఇలా రకరకాల పాపాలు చేయకుండా జీవుడు ఉండలేడు. వాళ్ళందరికీ నువ్వు సందేశం ఇయ్యి, ఎన్ని రకాల దోషములు చేసినా విభూతి ధారణ చేసి శివదర్శనము చేసుకుని శివుని కథ శ్రద్ధతో విన్నవాడు ఆ భయంకర పాపాల నుంచి తక్షణం విముక్తుడవుతాడని చెప్పు. నువ్వేం చేస్తావంటే ఆపాదమస్తకం సమ్యక్ భస్మనోద్ధూల్య సాదరం సర్వశ్రుతిశ్రుతం శైవం మంత్రం జప షడక్షరం. తల నుంచి పాదం వరకు, పాదం నుంచి తల వరకు విభూతి పూసేసుకో. అప్పుడు శివుడి కథ విను. వింటున్నంతసేపు షడక్షరం అంటే ఓం నమశివాయ అనే మంత్ర జపం చెయ్యి. నమశివాయ అనేది పంచాక్షరీ మంత్రం. ఓంకారం కలిస్తే దాన్ని ప్రాసాద పంచాక్షరి లేక షడక్షరి అని పిలుస్తారు. ప్రాసాదము అంటే ఓంకారం అన్నమాట. ప్రాసాద పంచాక్షరి అంటే శివుని యొక్క ప్రసాదమును అందించే పంచాక్షరి. శివుడి ప్రసాదం అందాలంటే ఓంకారం ఉండాలన్నమాట. అందుకే మంత్రశాస్త్రం మీద ఎంతో పట్టుంటే కానీ తెలియదు, శ్రీనాథుడు ఎంత గొప్పవాడో తెలుసునండి. మనకి తెలియక ఎంతసేపు శ్రీనాథుడు అంటే ఏదో ఒక దురభిప్రాయం ఏర్పాటు చేసుకున్నాం. అవి సినిమా వాళ్ళు కల్పితాలు. శ్రీనాథుడి వంటి శివభక్తుడు ఈ ప్రపంచంలో మరొకడు ఉండడు. చూడండి, పంచబ్రహ్మషడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరీ చెంచన్ మంత్ర పరంపరా పరమనిష్టాతత్పరత్వం గుణన్ అని హరవిలాసంలో రాస్తాడు. పంచబ్రహ్మషడంగ బీజములతో కూడిన ప్రాసాద పంచాక్షరీ మహామంత్రం విడిచిపెట్టకుండా అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద జపం చేశాడు అని ఉంటుంది హరవిలాసంలో. అర్జునుడు ఇంద్రకీలగిరి యందు రసాల తమాలతాల నేపార్జునలోధ్ర తిందు కనవామల కీపన సామ్రపాటలీ సజ్జ కురంబ రుంబ గురు చందన చందన నింబ కేతకీ భూర్జ కపిత్త పూర్ణముఖ భూరుగ పుణ్య తమాశ్రమంబునన్. అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద ఒక మహావిశాలమైన వనంలో కూర్చుని ఒంటికి విభూతి పూసుకుని ఆపై విడిచిపెట్టకుండా ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం జపం చేశాడు. ఓంకారంతో కలిపిన పంచాక్షరీ చేశాడని చెప్పడానికి ప్రాసాద పంచాక్షరి అని వాడారు. దానికే షడక్షరి అని కూడా పేరు. ఆ మంత్రాన్ని నువ్వు జపం చెయ్యి. జపం చేసే ముందు ఏం చేయాలన్నాడు, ఆపాదమస్తకం పాదము నుండి తల వరకు, ఆ అనే ఒక అక్షరమునకు ఫ్రమ్ టు అని అర్థం. ఇక్కడ నుండి అక్కడ వరకు అనడానికి సంస్కృతంలో ఆ అని వాడతారు. ఆ పాదమస్తకం అంటే పాదము నుండి తల వరకు. ఆ సేతు హిమాచలం సేతువు నుండి హిమాచలము వరకు. ఆ సూర్య చంద్రం సూర్యుడు నుండి చంద్రుని వరకు. ఈ విధంగా ఇక్కడ నుండి అక్కడ వరకు అనడానికి ఒక్క ఆ వాడితే చాలన్నమాట. ఆ పాదమస్తకం అనేదానికి అదనమాట. పాదము నుండి శిరస్సు వరకు విభూతి పూసుకో అంటే ఒళ్ళంతా విభూతి పూసుకో. పూసుకుని ఓం నమశివాయ అనుకో. అనుకుని మీ నాన్న బ్రహ్మ దగ్గర కూర్చో. కూర్చుని శ్రద్ధతో శివపురాణం విను. దాంతోపాటు ఇంకో పని కూడా చెయ్యి. సర్వాంగేషు ప్రయత్నేన రుద్రాక్షాన్ శివవల్లభాన్. రుద్రాక్ష అంటే శివస్వరూపం. శివుడికి ఎంతో ఇష్టం రుద్రాక్ష. కాబట్టి శివపురాణం వింటున్నంతకాలం రుద్రాక్ష ఒక్కటైనా ధరించు. శివగాథ విను, విభూతి పూసుకో, రుద్రాక్ష ధారణ చెయ్యి. ఇది ఎప్పుడు చేయాలి, మూడేళ్ళు తీర్థయాత్ర అయ్యాక. ఎవరి ద్వారా శివపురాణం వినాలి, బ్రహ్మ ద్వారా విను. ఆ తర్వాత బ్రహ్మని అడిగి శివ పాదుకలు తీసుకో. బ్రహ్మ దగ్గర శివుడిచ్చిన పాదుకలు ఉన్నాయి. శివుడు ఒకప్పుడు బ్రహ్మని మెచ్చి తన పాదుకలను, బంగారు పాదుకలను, అవి కూడా రత్నములు తాపడం చేయబడిన పాదుకలను బ్రహ్మకిచ్చాట.